Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే సుభద్ర గారి బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమం జులై 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే అండి, ఇది మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను ఆర్జే సుభద్ర బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. గురువుల పెద్దల ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు మీతో పంచుకోవాలనే నా ప్రయత్నం. క్రిందటి వారం ఎంతవరకు వచ్చాము? 3 తరాలను కలిపి నడిపించేది భార్యాభర్తల బంధం. మనుషుల కన్నా వాళ్ల మధ్య ఉండే బంధానికే విలువ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. బంధాలను పెంచుకోవాలి, బాధ్యతలను పంచుకోవాలి, అందరితో కలిసి నడవాలి, 4 కలుపుకుంటూ ముందుకు సాగాలి. మనిషి జీవితం నదీ ప్రవాహంలా సాగాలి అంటారు. అయితే నదికి ఉన్న 2 తీరాలు భార్యాభర్తలంటే వాళ్ల మధ్య ఉన్న బంధం నదీ ప్రవాహం, జీవనదిలా సాగాలి. ఎక్కడైనా అడ్డు వస్తే వెంటనే కొంచెం దిశ మార్చుకుని తన ధర్మం నిలుపుకుంటూ ముందుకు సాగుతూనే ఉండాలి. నది తిన్నగా కాకుండా వంకరగా ప్రవహించినా అది అందమే. వంకరలన్నీ వంపుగా ఇంపుగానే ఉంటాయి. దిశ మార్చుకున్నప్పుడల్లా కొత్త ప్రాంతాలకు వెళుతూ ఉంటుంది. నదికి గమ్యం సాగర సంగమం. సంసార సాగరాన్ని ఈదడానికి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకోవాలి. పెళ్ళంటే ఒకరికొకరు అన్నట్లుగా ఇద్దరి జీవితాలు 3 ముళ్లతో ముడిపడి 4 వేదాల మంత్రాల నడుమ పంచభూతాల సాక్షిగా 6 కాలాల పాటు హాయిగా ఉండాలని సప్తపదితో ప్రమాణం చేసి 8 దిక్పాలకుల సాక్షిగా 9 దుర్గల ఆశీస్సులతో అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి 10 మంది వచ్చి 100 ఏళ్ళు జీవించాలని ఆశీర్వదించే యజ్ఞము లాంటిది. ప్రతి మనిషికి పుట్టుకతో కొన్ని బంధాలు ఉంటాయి, కానీ పెరిగి పెద్దయ్యాక ఒక మనిషిగా స్థిరపడ్డాక ముడిపడేదే 3 ముళ్ళ బంధం. త్రికరణ శుద్ధిగా ఆచరించాలనే 3 ముళ్ళు. భగవంతుడు మనిషికి పెట్టిన ఒక పరీక్ష ఈ బంధం నిలుపుకోవడంలో. మనిషి ఎంతవరకు విజయం సాధిస్తాడో దేవుడు చూస్తూ ఉంటాడేమో. పెళ్ళిళ్ళు భగవంతుడే నిర్ణయిస్తాడు అంటారు. ఇవన్నీ తన ఇష్టానుసారం జరుగుతున్నాయని భ్రమపడి మనిషి తప్పటడుగులు వేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి తగిన వారిని దేవుడే నిర్ణయిస్తున్నాడు. ఇద్దరిని కలిసి జీవితం గడపమని నిర్దేశించాడు. ఈ పరీక్షలో పాస్ అయితే ఆనందంతో కూడిన జీవితం సొంతమవుతుంది. పెళ్లిలో చేసిన ప్రమాణాలను నిలుపుకోవడమే పెద్ద పరీక్ష. అయితే ఈ బంధం ఎప్పుడూ ఒకేలా ఉందా ఆలోచిద్దాం. స్త్రీ పురుషులు ఇద్దరూ 2 రకాల వ్యక్తిత్వం కలిగిన వారు, శారీరకంగాను మానసికంగా కూడా. పూర్వం రోజుల్లో ఆడపిల్ల ఎక్కువగా చదువుకోలేదు, ప్రపంచ జ్ఞానము తక్కువే, భర్తే దైవము ఇల్లే లోకం అన్న సంగతి గుర్తుపెట్టుకునేది. లెక్కల్లో చెప్పాలంటే 1 ప్రక్కన 0లా ఉంటే చాలనుకుంది. అలాగే ఉంది కూడా. కానీ కాలం మారింది. స్త్రీ పురుషులు ఇరువురిలో మార్పు వచ్చింది. కాలంలో మార్పు సహజం. రోజు రోజుకి తేడా కనిపెట్టలేము, కానీ తరం మారితే మార్పు సరిగా గమనించగలము. స్త్రీకి 1 పక్క 0లా ఉండడం నచ్చలేదు. స్త్రీ తనని తను మార్చుకోవడం మొదలుపెట్టింది. చదువుకుంది, ఇంటి నుంచి కాలు బయటపెట్టి ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టింది. పురుషునితో సమానంగా పోటీ పడింది. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఒకటేమిటి, అన్ని రంగాలలోనూ తక్కువేం కాదు అని నిరూపించుకుంది. ఉన్నత పదవులు సాధించింది. దేశ ప్రగతికి తోడ్పడింది. పిల్లలని పెంచడంలోనూ తన బాధ్యత పెంచుకుంది. ఒక రకంగా పురుషునికి ఉన్న భారాన్ని తగ్గించి అతని ప్రక్కన సమానంగా నిలబడింది. కానీ క్రమంగా ఇంకో 4 అడుగులు ముందుకేసింది. తనని మగవాళ్లతో కలిసి పోల్చుకోవటం మొదలుపెట్టింది. క్రిందటి తరం వాళ్ళు తమ ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా పెంచారు. ఫలితంగా ప్రపంచంలో స్త్రీ గుర్తింపు పొందింది. రామాయణంలో సీతలాగా మాత్రమే కాదు, ఒక రుద్రమదేవిని చూసింది, ఝాన్సీ రాణిని చూసింది. తన సహజ స్థితికి వ్యతిరేకంగా కష్టపడింది. ధైర్యంగా ముందడుగు వేసింది. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే పురుషునికి స్త్రీ విశిష్టత ఏమిటో తెలియచెప్పింది. భార్యాభర్తలు అని ఇద్దరిని తీసుకుంటే ఒకరి వల్ల ఒకరికి గౌరవం, ఒకరి వల్ల ఒకరికి పేరు ప్రఖ్యాతులు. మరి ఇప్పుడు చాలామంది ఈ వివాహ వ్యవస్థలో ఇమడలేకపోతున్నారు. ఇందులో ఏ ఒక్కరునో తప్పుపట్టట్లేదు. ఈ పరిస్థితికి ఇద్దరూ కారణమే. మరి నేటి తరం వివాహం అన్న వ్యవస్థకు, మనిషికి సంబంధమే లేదంటున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆలోచించే టైం వచ్చింది. ప్రతి వాళ్ళు నిజంగానే ప్రక్కవారి వైపు చూడడం మానేసి తననే చూసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. మనసు అద్దం లాంటిది. నీ మనసేమిటో నీకు తెలుసు. నీ ఆలోచనలతో, ఓర్పుతో నీ మనసుని సరిదిద్దుకోవాలి. ఇంత అభివృద్ధి సాధించిన మనిషికి, ఇన్ని విషయాలు తెలుసుకుంటున్న మనసుకి తలుచుకుంటే కష్టమేమీ కాదు. ఇది జరిగితే యువతీ యువకులు సన్మార్గంలో నడుస్తారు. 4 అడుగులు ముందు వేసిన వాళ్ళు 2 అడుగులు వెనక్కు వేయగలరు. ఎలా అంటారా? దానికి మన శాస్త్రాలు, పురాణాలే జారి చూపిస్తాయి. రామాయణం చదివితే, సీతారాముల కథ తెలుసుకుంటే మనకి అన్ని కష్టాలు ఉన్నాయా అని ఆలోచిస్తాం. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారే, కష్టాల్లో ఉన్నవారికి నల దమయంతుల కథ ఆదర్శంగా నిలుస్తుందిట. కష్టసుఖాలు ఒకటి తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి అని తెలిసినప్పుడు దిగులెందుకు? సుఖంగా ఉంటే బాధే లేదు. ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, దాని తర్వాత వచ్చే సుఖం గురించి ఆలోచిస్తూ ఈ కష్టాన్ని దాటడానికి ప్రయత్నించండి. ఇది ఒక చిన్న సలహా. ఇలా ఎందుకు చెయ్యాలి అంటారా? ఒకవేళ కష్టం వచ్చినప్పుడు దిగాలు పడి కృంగి కృశించిపోతే వచ్చే సుఖాన్ని అనుభవించేందుకు మనిషి తయారుగా ఉండలేడు. ఏమంటారు? కొంతమంది ఇంకో రకంగా ఉంటారు. మేమిప్పుడు బాగానే ఉన్నాము, మాకెందుకు ఇవన్నీ అంటారా? అన్నీ తెలుసుకోవడం అవసరమేనండి. నాకు తలనొప్పి లేదు, నీకు తలనొప్పి వస్తే నాకేమిటి అంటారా? సరే, మీకు తలనొప్పి వచ్చాకే ఆలోచించండి, పర్వాలేదు. మన దాకా రాలేదు అని అందరూ చూస్తున్నారు కాబట్టే ఈనాడు పరిస్థితులు ఇంత దాకా వచ్చాయి. మన చదువు, సంస్కారం, జ్ఞానం మనకి ఉపయోగపడకపోతే ఎలా? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి. కానీ ఇంకా దిగజారకూడదు. కొన్ని కష్టపడి నేర్చుకోవాలి. కొన్ని థీరీ, కొన్ని ప్రాక్టికల్స్, అంతేనా? కాదు, మనం చాలా విషయాలు సమాజంలో మన చుట్టూ ఉన్నవాళ్ళని చూసి నేర్చుకోవాలి. దృష్టి ఉండాలి. కానీ ఒక్కొక్క మనిషి నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకోవచ్చు. అయితే అన్నీ ఆచరించడానికేనా? కాదు, మనిషి బుద్ధి ఉపయోగించాల్సింది ఇక్కడే. కొంతమందిని అనుసరించాలి. కొంతమందిని చూసి వాళ్ళలా ఉండకూడదని నేర్చుకోవాలి. మనిషి బుద్ధికి దేవుడు పెట్టిన పెద్ద పరీక్ష. రామాయణం శ్రద్ధగా తెలుసుకొని రాములిలా కాకుండా రావణునిలా ఉండాలనుకుంటే వాళ్ళనేమనాలి? నేను శకునిలా ఉంటాను, శ్రీకృష్ణునిలా ఉండలేను అనే వాళ్ళకి చెప్పేదేమీ లేదు. సీతారాములే మనకు ఆదర్శమని చెప్పే ప్రయత్నమే ఇది. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం, ఈ రెండింటి కలయికే హైందవ సంప్రదాయ వివాహ బంధం.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి కథ ఒక మంచి నీతి కథ. చిన్నప్పుడు హిందీ పరీక్షలు వ్రాసేవాళ్ళం. ఆ టెక్స్ట్ బుక్లో ఉండేది. అనగనగా ఒక ఊళ్ళో రైదాస్ అని చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. రోజు గంగానది ఒడ్డును కూర్చుని చిన్న చెంబుతో గంగనీళ్లు తెచ్చుకొని చెప్పులు కుట్టుకుంటూ జీవనం గడిపేవాడు. రోజు గంగానదిలో స్నానం చేయడానికి ఎంతోమంది వస్తూ ఉండేవారు. చాలామంది బ్రాహ్మణులు కూడా వచ్చి స్నానం చేసి వెళుతూ ఉండేవారు. ఒకనాడు ఒక పండితుడు గంగ ఒడ్డుకు వచ్చేసరికి అతని చెప్పు తెగిపోయింది. ఆయన రైదాస్ దగ్గరికి వచ్చి చెప్పు కుట్టమని ఇచ్చాడు. చెప్పు కుట్టే వరకు ప్రక్కనే నించున్నాడు. ఆ పండితునికి చాలా అహంభావం. తను గొప్ప పండితుడినని, ఎంతో భక్తుడినని, తనలాంటి భక్తులు ఇంకెవ్వరూ లేరని భావించేవాడు. తన గురించి గొప్పలు కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన రైదాస్తో, ఈరోజు చాలా పర్వదినం, గంగలో స్నానం చేసి వస్తే ఎంతో పుణ్యం వస్తుంది, నువ్వు చెయ్యలేదా అని అడిగాడు. రైదాస్ చెప్పు కుడుతూ, లేదు బాబు, గంగలో స్నానం చేస్తూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఇక్కడి నుంచే ఒక దండం పెట్టుకుంటాను. ఆ గంగమ్మ తల్లి దయ వల్ల బాగానే ఉన్నాము అన్నాడు. పండితునికి తన గొప్ప చెప్పుకోవాలి అనిపించింది. మీకు అస్సలు ఏమీ తెలియదు, శాస్త్రాలు తెలియదు, పద్ధతులు తెలియదు. నేను చూడు గొప్ప భక్తుణ్ణి, రోజూ గంగా స్నానం చేస్తాను. ఒక్కసారి కూడా స్నానం చేసి గంగలో రెండు పువ్వులు, పసుపు కుంకుమ వెయ్యకపోతే మన బ్రతుక్కి అర్థం ఉందా? భక్తి లేకపోతే ఎలా అంటూ కొంచెం విసుక్కున్నాడు. చెప్పు తీసుకుని 2 పైసలు ఇచ్చాడు. రైదాస్ ఎంతో భక్తిగా, బాబు మీరు చెప్పింది నిజమే, మీరెక్కడా మేమెక్కడా, స్నానానికి వెళుతున్నారు కదా, నాకిచ్చిన ఈ 2 పైసలు మీరు తీసుకెళ్ళి అమ్మా గంగమ్మ తల్లి రైదాస్ నీకు ఇది ఇమ్మన్నాడు అని చెప్పి నీటిలో వెయ్యండి అని విన్నవించుకున్నాడు. ఆ పండితుడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. పండితుడు స్నానం చేసి జపతపాలు ముగించి తిరిగి వచ్చేస్తూ రైదాస్ మాట గుర్తు తెచ్చుకుని 2 పైసలు తీసి నీటిలో విసిరేద్దామనుకున్నాడు. కానీ అతని మాటలు గుర్తొచ్చి, వాడి పేరు చెప్పి వెయ్యాలా, లేకపోతే వెయ్యకూడదా, వాడికి ఎంత పొగరు అనుకున్నాడు. కానీ మళ్ళీ వాడికి మాట ఇచ్చాను అనుకుని, అమ్మా గంగమ్మ తల్లి, రైదాస్ నీకు ఇవి ఇమ్మన్నాడు అని చెప్పి నీటిలో 2 పైసలు వేసి వెనుదిరిగాడు. వెంటనే కొంచెం ఆగు అన్న మాట వినిపించింది. ఎవరా అని తిరిగి చూశాడు. నదిలో నుండి రత్న కంకణాలతో మెరిసిపోతూ ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఆ చేతిలో ఒక బంగారు కంకణం ఉంది. నేనిచ్చానని చెప్పి ఇది రైదాస్కి ఇవ్వు అన్న మాట వినిపించింది. పండితుడు ఆశ్చర్యపోయాడు. ఆ బంగారు కంకణం తీసుకున్నాడు. దీనికి వెల కట్టడం అసాధ్యం. గంగాదేవి రైదాస్కి ఇమ్మనిచ్చిందా, అతను అంత భక్తుడా అని సందేహం వచ్చింది. రైదాస్ భక్తుడు అని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు. చెప్పులు కుట్టుకునేవాడు ఈ బంగారు కంకణాన్ని ఏం చేసుకుంటాడు, నాలాంటి పండితుని దగ్గర ఉండటమే సమంజసం అని ఇంకొంచెం పక్కగా నడిచి వేరే త్రోవలో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ కంకణం తన చేతికి వేసుకుని చూశాడు. ఎంతో బాగుంది. కొంతసేపటికి ఒక ఆలోచన వచ్చింది. ఇది నా దగ్గర ఉంచుకోవడం కన్నా రాజుగారికి ఇస్తే నాకు మంచి బహుమతి ఇస్తారు కదా అనుకున్నాడు. తక్షణమే బయలుదేరి రాజు వద్దకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడాలో ముందే సిద్ధం చేసుకున్నాడు. రాజదర్శనం చేసుకుని తను గొప్ప పండితుడినని, గంగా స్నానానికి వెళితే తన భక్తికి మెచ్చి గంగమ్మ తల్లి తనకి ఈ కంకణం బహుకరించిందని అందంగా కథ అల్లాడు. ఆ రాజు పండితుడిని ప్రశంసించి ఆ కంకణం తీసుకుని అతనికి కొంత ధనం ఇచ్చి పంపించాడు. పండితుడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. రాజు ఆ కంకణాన్ని రాణిగారికి ఇచ్చాడు. ఆవిడ ఎంతో మెచ్చుకుని తన చేతికి ధరించింది. ఇలాంటి కంకణం ఎప్పుడూ చూడలేదు అంది. అయ్యో, ఒక్కటే ఉందా, 2వ చేతికి కూడా ఇంకోటి ఉంటే ఎంత బాగుంటుందో అని తన కోరిక రాజుగారికి చెప్పింది. ఇంకే ఉంది. రాజు మర్నాడు ఆ పండితుని పిలిపించాడు. మీరు ఇచ్చిన కంకణం మా రాణిగారికి చాలా నచ్చింది. అలాంటిదే ఇంకొకటి కావాలంటోంది. మీరు భక్తులు కదా, గంగాదేవిని అడిగి ఇంకోటి కూడా తీసుకురండి అని అన్నాడు. పండితుడికి ఏం చెయ్యాలో తెలియలేదు. ఇంకొకటి తేవడం అసాధ్యం, చాలా కష్టం, తన వల్ల కాదు అని చెప్పాడు. రాజుగారికి కోపం వచ్చింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా, మా మాటకు ఎదురు చెబుతారా, మీరు అడిగితే ఇంకో కంకణం ఇవ్వలేదా, మీ మీద మాకు నమ్మకం ఉంది, 2 రోజుల్లో తెచ్చి ఇవ్వండి, లేకపోతే కఠిన శిక్ష తప్పదు అని హెచ్చరించాడు. పండితునికి తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. రానున్న ఆపద ఊహించగలిగాడు. దురాశ దుఃఖమునకు హేతువు అనుకున్నాడు. పశ్చాత్తాపం కలిగింది. వేరే దారి లేదు, రైదాస్ దగ్గరికి వెళ్ళి తీరాలి అనుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే గంగ ఒడ్డుకు వెళ్ళాడు. ఈసారి గంగ స్నానం గుర్తుకు రాలేదు. రైదాస్ దగ్గరికి వెళ్ళి అతనిని క్షమించమని అడిగాడు. జరిగింది చెప్పాడు. నిన్ను అవమానించాను, నువ్వు ఎంత భక్తుడివో గుర్తించలేకపోయాను. ఇప్పుడు ఇంకో కంకణం తీసుకెళ్ళకపోతే శిక్షకు గురవుతాను, నువ్వే రక్షించాలి అని ప్రాధేయపడ్డాడు. రైదాస్ జరిగింది విని బాధపడకండి, మీకేమీ భయం లేదు అన్నాడు. పండితుడు వెంటనే నది దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఇంకో కంకణం తెచ్చిపెట్టవా అని అడిగాడు. నది వరకు వెళ్ళడానికి నాకెలా కుదురుతుంది అన్నాడు. మరి ఎలా, నువ్వే నన్ను రక్షించాలి అన్నాడు పండితుడు. 1 నిమిషం ఉండండి బాబు అని రైదాస్ తన ప్రక్కన తోలు నానబెట్టిన మురికి నీళ్లున్న చెంబులో చెయ్యి పెట్టాడు. పండితుడికి అర్థం కాలేదు. రైదాస్ చెంబులో చెయ్యి పెట్టి, అమ్మా గంగమ్మ తల్లి, ఈ పండితుని క్షమించు, ఇతను బ్రతకాలి అంటే ఇంకొక కంకణం కావాలిట, ఇచ్చి ఆయనని కాపాడమ్మా అని దండం పెట్టాడు. చిత్రంగా మళ్ళీ అలాంటి కంకణమే చెంబులోకి వచ్చింది. చెంబులోంచి తీసి రైదాస్ ఆ పండితునికి ఇచ్చేశాడు. రైదాస్కి ఎలాంటి దుర్బుద్ధి పుట్టలేదు. పండితునికి నిజంగా కనువిప్పు కలిగింది. రైదాస్ మంచితనం, గొప్పతనం, భక్తి అర్థమయ్యాయి. రాజు దగ్గరికి వెళ్ళి ఈసారి నిజాయితీగా తన తప్పు ఒప్పుకొని జరిగింది మొత్తం వివరించాడు. తనను క్షమించమని అర్థించాడు. రైదాస్ గొప్పతనాన్ని ప్రశంసించాడు. రాజు పండితుని క్షమించాడు. అంతేకాదు, రైదాస్ని పిలిపించి అతని భక్తి గురించి అందరికీ తెలియజెప్పి అతని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. రైదాస్ మంచి భక్తుడిగా పేరు గడించాడు. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో చెప్పులు కుట్టేవాళ్ళు చాలామంది అతనిని పూజిస్తారు. ఇదండి కథ. ఇందులో నీతేమిటో తెలుసా? నిజమైన భక్తి అంటే ఏమిటో గ్రహించారా? మన పని మనం సక్రమంగా చేసుకోవడమే పూజ. అంతేకాదు, భక్తికి మించిన శుద్ధత లేదు. పండితునికి జ్ఞానం వల్ల అహంకారం వచ్చింది. నీచ జాతి వాళ్ళని, రైదాస్ని నిందించాడు. కానీ భక్తునికి ఏ కులము, జాతి అడ్డంకి కాదు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ఈ కథ పేరు హిందీలో మన్ చెంగాతో కఠోతీమే గంగా అంటే అర్థం మనస్సు పవిత్రంగా ఉంటే ఇంటి చెంబులోకి కూడా గంగ వస్తుంది. భక్తి అనేది మనసుకి సంబంధించినది. అది ఎప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. పూజ వేరు, భక్తి వేరు. ఇది గ్రహించగలగాలి. మీ సలహాలు, సూచనలు అందిస్తారు కదూ.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మగారు ముచ్చట్లు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు కొన్ని భగవద్గీత శ్లోకాలు చెప్పుకుందాం. తతశ్వేతైర్హరేక్తే మహతి సందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దుస్సజ్జుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముక్ పృథక్ పృథక్ సఘోషో ధాతరాష్ట్రాణాం హృదయాన్ వ్యదారయత్ నవశ్చ పృథివీం దైవ చైవ తుములో వ్యనునాదయన్. ఈసారి ఎదుట పక్షమున ఉన్న శ్రీకృష్ణార్జునులు ఇరువురును తెల్లని గుర్రములు పూర్చబడిన మహారథమునందు ఆసీనులైన వారై తమ దివ్య శంఖములను పూరించిరి. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమును తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి శంఖమును పూరించెను. భీముడు పౌండ్రమనడి తన మహాశంఖములూదెను. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇంకనూ ఇట్లనెను, ఓ రాజా, కుంతీపుత్రులైన యుధిష్ఠిరుడు అనంత విజయమనడి శంఖము, నకులుడు సుఘోషమనడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిరి. తరువాత కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, అభిమన్యుడు మున్నగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. ఆ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను. భూమి ఆకాశములు రెండింటినీ కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేశను. వివరణ: విజయమునకు సూచనగా యుద్ధ ప్రారంభమునకు ముందే కృష్ణార్జునులు ఇరువురు దివ్య శంఖములు పూరించిరి. అర్జునుడి రథము అగ్నిదేవునిచే ఇవ్వబడినది. అంతేకాదు, అర్జునుడి రథమునకు ఉన్న జెండాపైన ఆంజనేయుడు కూర్చుని ఉన్నాడు. పాండవుల విజయమునకు ఇది కూడా సంకేతమే. వారి వారి శంఖనాదముల ద్వారా వారెంత ఉత్సాహంగా యుద్ధం ప్రారంభించాలనుకున్నారో తెలియజెప్పారు. కౌరవ సైన్యంలోని వారి గుండెలు గుబేలు మన్నాయి. శ్రీ మహాభారతాన్ని మనకి అందించినది శ్రీ వేదవ్యాస మునీంద్రులు. భగవద్గీత మనకు లభించింది అంటే అది వేదవ్యాసుని కృషి. శ్రీ వేదవ్యాస మహర్షి గురుస్వరూపము. ఇతనికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది. వ్యాస భగవానుడు అని కూడా అంటారు. ఉత్తర రామాయణంలో వాల్మీకి మహామునిది ఒక పాత్ర. అలాగే మహాభారతంలో వ్యాసుడు కూడా ఒక పాత్ర పోషించాడు. వేదాలను విభజించి మానవాళికి అందించడానికి సులభతరం చేశాడని చెబుతారు. మహాభారతాన్ని మాత్రమే కాదు, శ్రీమద్ భాగవతమును కూడా రచించి గొప్ప స్థానాన్ని పొందారు. గురు పౌర్ణమి వ్యాసుని జన్మదినం. ఆ రోజు ఆయనను తలుచుకొని నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి. ఎవరికి వారు తమ గురువులను కూడా పూజిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా శివాయ గురువే నమః అని శివుడిని, శ్రీ గురుదత్తాత్రేయుడిని, గురుస్వరూపమైన శ్రీ దక్షిణామూర్తిని, కృష్ణం వందే జగద్గురుం అని శ్రీకృష్ణుని, ఓం శ్రీ సాయినాథాయ నమః అని సాయిబాబాని, అంతేకాకుండా మనకి చదువు, జ్ఞానము, శాస్త్రములు, పురాణాలు చెప్పే గురువులను తలుచుకొని నమస్కరించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే సుభద్ర గారి బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమం జూలై 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.